ഓംകാരം ബിന്ദു സംയുക്തം നിത്യം ധ്യായന്തി യോഗിനഃ സാമദം മോക്ഷണം ചൈവ ഓംകാരായ നമോ നമഃ. ഓം ഗുരു ബ്രഹ്മ ഗുരു വിഷ്ണു ഗുരുദേവോ മഹേശ്വരഃ ഗുരു സാക്ഷാത് പരബ്രഹ്മ തസ്മൈ ശ്രീ ഗുരവേ നമഃ. ബ്രഹ്മാനന്ദം പരമസുഖദം കേവലം വിജ്ഞാനമൂർത്തിം ദ്വന്ദ്വാതീതം ഗഗനസദൃശം തത്വമസ്യാദിലക്ഷ്യം ഏകം നിത്യം വിമലമചലം സർവദീ സാക്ഷിഭൂതം ഭാവാതീതം ത്രിഗുണരഹിതം സദ്ഗുരു സന്നവാമി. ബ്രഹ്മസ്വരൂപുലാരാ, ആത്മബന്ധുലാരാ, സഭാകൽപ്പതരും വന്ദേ വേദശാഖോപജീവിതം ശാസ്ത്രപുഷ്പസമായുക്തം വിദ്വദ്ഭ്രമരശോഭിതം. സഭാകൽപ്പവൃക്ഷമനക്ക് സമാനമനി മഹാത്മലോചനം. സഭാകൽപ്പതരും വന്ദേ വേദശാഖോപജീവിതം. വേദം അട്ടേ ജ്ഞാനം. വേദములు అన్నటువంటి శాఖము చేత ఒప్పింది. శాస్త్రపుష్ప సమాయుక్తం, శాస్త్రంలో ఉన్నటువంటి పుష్పముల చేత కూడి ఉంది. విద్వద్భ్రమర శోభితం, ఆ శాస్త్రాన్ని, ఆ వేదములు, శాస్త్రంలో నిండినటువంటి జ్ఞానాన్ని అనుభవించినటువంటి మహాత్ములతో శోభితమైనటువంటిది పవిత్రమైనటువంటి సభ అని మహాత్ముల వచనమే. కాబట్టి ఈ సభలో ఆసీనులైనటువంటి మీ అందరి హృదయాలలో దేదీప్యమానంగా వెలుగొందుతున్న బ్రహ్మన్ అల్లా జెహోవా అహురమద్ద తీర్థంకర ఇత్యాది పవిత్ర నామములతో వెలుగుచున్న, మీ హృదయములలో వెలుగొందుచున్న ఆ సర్వేశ్వరుని కాయ వాచ మనస నేను నమస్కరిస్తున్నాను. ఒక దేశం అభివృద్ధి కావాలనంటే ఆ దేశం యొక్క అభివృద్ధి, ఆ దేశానికి సంబంధించిన ఆయా రాష్ట్ర సభల మీద ఆధారపడి ఉంటుంది. ఒక రాష్ట్రం యొక్క అభివృద్ధిని గమనించాలంటే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి జిల్లాల మీద ఆధారపడి ఉంటుంది. ఒక జిల్లా అభివృద్ధి కావాలనంటే ఆ జిల్లాకు సంబంధించినటువంటి గ్రామముల మీద ఆధారపడి ఉంటుంది. ఒక గ్రామం అభివృద్ధి కావాలనంటే ఆ గ్రామంలో నివసించినటువంటి వ్యక్తుల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి గ్రామం అభివృద్ధి చెందవలనన్నా, ఒక జిల్లా అభివృద్ధి చెందవలనన్నా, ఒక రాష్ట్రం అభివృద్ధి చెందవలనన్నా, ఒక దేశం అభివృద్ధి చెందవలనన్నా, ప్రపంచం అభివృద్ధి చెందవలనన్నా ఆయా ప్రాంతములలో నివసించినటువంటి వ్యక్తుల మీద ఆధారపడి ఉంటుంది. వ్యక్తులు సరిగా ఉంటే, బాగుంటే గ్రామాలు బాగుపడతాయి, గ్రామాలు బాగుపడితే జిల్లాలు బాగుపడతాయి, జిల్లాలు బాగుపడితే రాష్ట్రం బాగుపడుతుంది, అవి రాష్ట్రాలు బాగుపడితే దేశమే బాగుపడుతుంది. నేను మీకు అద్వైత విషయాలు చెబుతూ, మీకు అర్థం కాని శ్లోకాలు చెబుతూ మీ కాలాన్ని వృధా చేయడానికి నేను రాలేదు. లౌకిక జీవితం నుంచి అలౌకికమైనటువంటి జీవితంలోనికి ప్రయాణం చేసేదానికి ప్రయత్నం చేద్దాం మనం. అన్నోన్ టు నోన్ వద్దు, నోన్ టు అన్నోన్. ఇది ఇండక్టివ్ ప్రొసీజర్ అంటారు, ఇండక్టివ్ మెథడ్ ఇది. నోన్ టు అన్నోన్, తెలిసిన సత్యం నుంచి తెలియని సత్యానికి ప్రయాణం చేసేది. కాబట్టి లౌకిక జీవితం నుంచి అలౌకికమైనటువంటి జీవితానికి ప్రయాణం చేద్దాం. మరి సమాజంలో వ్యక్తి ఎలా ఉండాలి? సమాజంలో సామాన్యంగా సమాజం యొక్క మంచి చెడులను ఆలోచించే వాళ్ళు, దాని మీ గురించి చింతించే వాళ్ళు ఎవరంటే, ఒక ఉపాధ్యాయుడు, ఒక వైద్యుడు, ఒక న్యాయవాది, ఒక ఇంజనీర్ వీళ్ళంతా చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళు, వీళ్ళు బాధపడాలి అంటారు. అయితే నేటి సమాజంలో వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళ యొక్క దృష్టి ఎటువైపు ఉంది, ఇది చాలా మందికి తెలుసు. అందుకే వీళ్ళ దృష్టి డబ్బు వైపే ఉంది. ఎంతకాలము డబ్బు సంపాదించే దానికోసమే వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అందరిని గురించి చెప్పడం లేదు, కోపపడకండి, నా పైన బాధపడకండి, నన్ను తిట్టవద్దండి. కొంతమంది మహాత్ములు ఉన్నారు సమాజంలో, ఒక డాక్టర్గా ఎంతో సేవ చేస్తున్నారు, ఒక లాయర్గా సేవ చేస్తున్నారు, ఒక ఇంజనీర్గా సేవ చేస్తున్నారు. అయితే అటువంటి వాళ్ళను మనము ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు అని అంటారు. చాలా తక్కువ మంది ఉన్నారు. డబ్బు 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 అహర్ నిశలు డబ్బును సంపాదించుకునేదానికే ప్రయత్నం చేస్తున్నాడు ఈ మానవుడు. సమాజంలో ముఖ్య స్థానాన్ని వహించినటువంటి ఈ మహానుభావులంతా డబ్బు వైపే తమ సమయాన్ని కాలాన్ని వినియోగిస్తున్నారు డబ్బు కొరకు. అందువల్ల ఒక టీచర్, సామాన్యమైనటువంటి టీచర్ బాధపడుతూ దేవునితో ప్రార్థన చేస్తున్నాడు, స్వామి బస్ కండక్టర్ ఆగిద్దరె హత్యగర జమీనాదరు కొళ్ళబహుదిత్తయ్యా, వకీలనాగಿದ್ದರೆ ಸುಳ್ಳು ವಾದವ ಮಾಡಿ ಸುಖವಾಗಿರಬಹುದಿತ್ತಯ್ಯ, ಡಾಕ್ಟರ್ ಆಗಿದ್ದರೆ ಡಿಸ್ಟಿಲ್ ವಾಟರ್ನ ಇಂಜೆಕ್ಷನ್ ಕೊಟ್ಟು ಹಣ ಗಳಿಸಬಹುದಿತ್ತಯ್ಯ, ಇಂಜಿನಿಯರ್ ಆಗಿದ್ದರೆ ಸುಳ್ಳು ಲೆಕ್ಕ ಒಪ್ಪಿಸಿ ಸಿಮೆಂಟ್ ಆದರೂ ಗಿಟ್ಟಿಸಬಹುದಿತ್ತಯ್ಯ, ದಡ್ಡನಾಗಿದ್ದರೆ ಬಲವನಾದರೂ ಕಾಯಬಹುದಿತ್ತಯ್ಯ. ಅಯ್ಯ, ನೀನು ಮಾಸ್ತರ ನೌಕರಿ ಕೊಡಿಸಿದ್ದು ಯಾವುದರಿಂದ ನನಗೂ ಏನೂ ಇಲ್ಲ, ನಿನಗೂ ಏನೂ ಇಲ್ಲ. ಸಾಮಾನ್ಯ ಟೀಚರ್ ಈ ರೀತಿಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಚೇಸ್ತುನ್ನಾಡು. ಒಕ ಬಸ್ ಕಂಡಕ್ಟರ್ ಇದ್ದು ಎಂತೋ ಬಾವುಂಡೆ ಕದ ಪರಮಾತ್ಮಡಾ, 10 ಎಕರಾಲ ಮಂಚಿ ನೀರಾವರಿ ಪ್ರಾಂತ ಸಂಪಾದಿಸುತ್ತಂತೆ, ಭೂಮಿ ಸಂಪಾದಿಸುತ್ತಂತೆ. ಎಂದುಕೊಂಡೆ ಸಾಮಾನ್ಯವಂತೆ ಬಸ್ ಕಂಡಕ್ಟರ್ ಅಂತ ಆರ್ಟಿಸಿ ಬಸ್ಲನೆ ಚಾಲಾ ಮಂದಿ ತಿಳಿಸು. ಇಬ್ಬುದ್ಲೋ ಒಕ ಅಭಿಪ್ರಾಯ ವಚ್ಚೇಸಿಂದೆ, ಕಲೆಕ್ಟರ್ ಕಂಟೆ ಮಂಚಿವಡು ಬಾಗ ಸಂಪಾದಿಸ್ತಾರ ಕಂಡಕ್ಟರ್ ಅನ್ನ. ఎవరో బస్సులో ప్రయాణం చేసేదని చెప్తున్నారు ఆయన. చూడండి, కలెక్టర్ గారికి నెలకు ఒక్కసారే జీతం వస్తుంది, కండక్టర్ ప్రతిరోజు జీతం. ఒక డాక్టర్ అయితే డిస్టిల్ వాటర్ వేసి వాళ్ళకి హింస చేసి డబ్బు సంపాదించవచ్చు ఉండడం. లాయర్, న్యాయవాది, అది ఈ కాలంలో పేరు మార్చేసినారు. దే ఆర్ నాట్ లాయర్స్, దే ఆర్ లాయర్స్ అన్నారు. వాళ్ళు నిజాన్ని అబద్ధం అబద్ధాన్ని నిజం చేస్తున్నారు కాబట్టి దే ఆర్ నాట్ లయర్స్ బట్ దే ఆర్ లయర్స్ అంటారు. అబద్ధం చెప్పేవాళ్ళు. ఇది ఇంజనీర్ అయితే తప్పుడు లెక్కలు చూపించి సిమెంట్ సంపాదించవచ్చు కదా అని అంటారు. ఆ టీచర్ వేడుకుంటున్నారు పాపం. వైద్యునికి ఎటువంటి పవిత్రమైనటువంటి స్థానం ఉంది అంటే వైద్యో నారాయణో విష్ణువు అని అంటారు. దేవునికి సమానమైనటువంటి స్థానం ఇచ్చారు వెనుకటి మహాత్ములు. యమునిగా తయారైపోయినాడు ఈనాటి డాక్టర్. అందరు కాదు, కొందరు. గత సంవత్సరంలో నా అనుభవంలో ఒక చిన్న సంఘటన చూడండి. దావణగిరిలో చిగిటేరి హాస్పిటల్ అని గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. అక్కడ ఎవరికో ఒకరికి బాగలేదంటే చూసేదానికి పోయాను నేను, పరామర్శించేదాన్ని. అక్కడ ఒకటి యమయాతన పడుతున్నాడు. ఏమన్నాయన ఇంత బాధపడుతున్నా, ఏం విషయం ఏమి అంటే, లేదండి నా భార్య చావు బతుకుల్లో ఉంది, కానిపోయే టైం వచ్చింది, డాక్టర్ అమ్మని అడిగినాను రమ్మని చూడమని, రావడం లేదు, 800 డిమాండ్ చేస్తుంది. నేను నా ఇంటిని కుదువు పెట్టి 600 తెచ్చాను, 500 దాకా ఇస్తానంటున్నాను, పోనీ 600 తీసుకోమంటున్నాను, లేదంటుంది ఒక డాక్టర్. అది గవర్నమెంట్ హాస్పిటల్. నేను అక్కడ సుమారు 2 వరకు ఉన్నాను. 2 తర్వాత ఆయన చూస్తే కంటి నిండా నీళ్లు, ఏడుస్తున్నాడు. ఏమో ఏం కారణము అంటే డాక్టర్ రాలేదు కాబట్టి నా భార్య చనిపోయిందండి. ఇది 5 పిల్లలు ఉన్నారు, 6 కానుకొని 800 కోసం
ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకునేది ఆ రాక్షసి. సమాజంలో ఈ రీతిగా ఎంతమంది బాధపడుతున్నారు, ఎంతమంది అవస్థల పాలవుతున్నారు. ఏదో వాద వివాదాలు పెంచుకుని కోర్టు కట్ట ఎక్కుతారు, ఎప్పుడు వాపసు వస్తారో తెలియదు. కోర్టు అది ఆ కేసు ముగించుకొని నెలలో ఏళ్ళలో ఎన్ని సంవత్సరాలు ఏమి, వీళ్ళ లక్ష్యమంతా డబ్బు. డబ్బుతో దేన్నైనా మనం సాధించవచ్చు, ఏమైనా చేయవచ్చు. ఈరోజు ఒక సత్యమైన విషయం చెప్తాను, వినండి. మీ దేహాన్ని మనస్సును నీతికి నిలయంగా మార్చుకోండి. మీరు అనుకుంటున్నారు డబ్బు నేను సంపాదిస్తున్నాను అని, అయితే మీరు కష్టపడి సంపాదిస్తే ఎంత ఉంటుందో అంత మాత్రమే మీ దగ్గర ఉంటుంది. మరి వేరే డబ్బు ఏమవుతుంది, ఏమవుతుంది ఆ డబ్బు? భార్యకు రోగం రావచ్చు, పిల్లలకు రోగాలు రావచ్చు, మీకు రోగం రావచ్చు, ఏదో ఒక రీతిగా డబ్బు ఖర్చు అవుతూనే ఉంటుంది. మీకు మనశ్శాంతి ఉండదు. కాబట్టి నీతిగా, న్యాయంగా, ధర్మంగా సంపాదిస్తూ సమాజంలో ఉన్నటువంటి మనుషులను ఆదుకుంటూ రక్షిస్తూ సేవలు చేసేదానికి ప్రయత్నం చేద్దాం. ఈనాడు విద్య ఉన్నటువంటి వాళ్ళ చేత దేశం నాశమైపోతుంది, విద్య లేనటువంటి వాళ్ళ చేత కాదు. చూడండి, ఏ ఒక డాక్టర్ పట్టానో ఒక ఇంజనీర్ పట్టానో చేతికి పుచ్చుకున్న తక్షణం ఏం చేస్తున్నాడు మనిషి? ఆ డాక్టర్, ఆ ఇంజనీర్, ఏదో ఒక ఏజెంట్ను పట్టుకొని పాస్పోర్ట్ తెప్పించుకొని ఏ ఇరాన్కో దుబాయ్కో వెళ్ళిపోయి అక్కడ లక్షలు లక్షలు సంపాదిద్దాం అనుకుంటున్నాడు. సేవ చేసేదానికి చోటు లేదా భారతదేశంలో లేదా? కష్టపడి చదివించింది ఈ దేశము సుఖంగా బ్రతికేదానికి అక్కడ వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని సేవ చేసేదానికి అక్కడికి పోతున్నాం. మాతృదేశానికి ద్రోహం చేసినటువంటి వాళ్ళతో వల్ల గుణైహే ఉత్తమతాం యాతి నొచ్చైరాసన సంస్థిత ప్రసాద శిఖరస్తోపి కాకహ కిం గరుడాయతే. గుణైహే ఉత్తమతాం, డబ్బు చేత ఉత్తముడు కాలేవు నీవు, గుణము చేతనే ఉత్తముడు కాగలవు. గుణైహే ఉత్తమతాం యాతి నొచ్చైరాసన సంస్థిత ప్రసాద శిఖరస్తోపి కాకహ కిం గరుడాయతే. రాజభవనము పైన కూర్చున్నప్పటికీ అంత ఎత్తు పైన కూర్చునింది కదా అని చెప్పి కాకిని కాకి అనే అంటామే కానీ గరుడపక్షి అనలేము. ఒక పూరి గుడిసె మీద కూర్చున్నప్పటికీ గరుడపక్షిని కాకి అనలేము. స్థానం ముఖ్యము కాదు, గుణం ముఖ్యం. కాబట్టి ఈ గుణాన్ని పెంచుకునేదానికి, సంపాదించుకునేదానికి మనము అహర్నిశలు ప్రయత్నం చేయాలి. హణవిల్లదెవరెన్ను హెణగళెందెన్నుదిరి, గుణవిల్లదెవరన్ను హెణగళెన్నిరయ్యా, హణవిల్లదెవరన్ను హెణగళెందెన్నుదిరి, గుణవిల్లదెవరన్ను హెణగళెన్నిరయ్యా. హణవిత్య యోగిగళిగె, హణవిత్య సంతరిగె, హణవిత్య కబీరనిగె, హణవిత్య నందెక్క మహదేవిగె, హణవెంబ పరబందు కణకాణదోగువదు, ಹಣವಿರದಿಲ್ಲದಿರಲಿ ಗುಣವೇ ಪ್ರಾಧಾನ್ಯ. ಕ್ಷಣಿಕ ಸುಖಕ್ಕಾಗಿ ಹಣ ಬೇಕಾಗುವುದು, ಗುಣವ ಪಡೆದರೆ ನಿತ್ಯ ಸುಖವೆಂದ ನಮ್ಮ ಗುರುರಾಯ. ಕ್ಷಣಿಕಮೈನಟುವಂತಿ ಭೋಗಮನ ಅನುಭವించేదానికి డబ్బు కావాలి. అయితే నిత్యమైనటువంటి, శాశ్వతమైనటువంటి, స్థిరమైనటువంటి ఆ సుఖాన్ని అనుభవించేదానికి డబ్బు పనికి రాదు, గుణం పనికి వస్తుంది. కాబట్టి గుణాన్ని సంపాదించుకునేదానికి మనమంతా ప్రయత్నం చేద్దాం. చూడండి, కట్టుకున్న గృహాలు, కష్టపడి పెంచుకున్నటువంటి ఈ శరీర సౌష్ఠవం, తెచ్చుకున్నటువంటి భార్యాబిడ్డలు, అహోరాత్రి కష్టపడి సంపాదించినటువంటి ఈ ధనరాశి, ఈ మేడలు మిద్దెలు, ఇవన్నీ శాశ్వతములా? లేదు. ఏనాడో ఒకనాడు కాలగర్భములో కలిసిపోతుంటాయి. ఉత్త చేతులతో వచ్చి ఉత్త చేతులతోనే వెళ్ళిపోతున్నాం. పోసే సమయమందు ప్రతి మనిషి గుప్పెడు మంటిని, మన్నను తీసుకుపోయి ఉంటే, అటువంటి అర్హత సంపాదించి ఉంటే ఈ పాటికి ఈ భూమి మీద మంటికి కూడా కరువు ఏర్పడి ఉండేది. దేవుడు అలా సృష్టి చేయలేదు. ఉత్త చేతులతో పంపిస్తాడు ప్రపంచంలో, ఉత్త చేతులతో ఇక్కడి నుంచి విడుదల చేయిస్తాడు. కాబట్టి నిత్యమైన శాశ్వతమైన స్థిరమైనటువంటి సుఖం ఎక్కడ ఉంది అంటే డబ్బులో లేదు, ధనములో లేదు. ధనం ఏమిస్తుంది? అన్నం ఇవ్వవచ్చు, ధనం ఆకలిని పుట్టిస్తుంది, ఆ ధనం పుట్టించదు. ధనం ఏమిస్తుంది? మందులను ఇవ్వవచ్చు, ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆ మన ధనం ఇవ్వదు. ధనం సేవకులను అందిస్తుంది, స్నేహాన్ని చేయని చేయనివ్వదు ఈ ధనం. ధనం అల్ప సుఖాన్ని ఇస్తుంది, స్థిరమైన శాశ్వతమైన శాంతిని సుఖాన్ని ఈ ధనం ఇవ్వలేదు. కాబట్టి మనం ఈ భౌతికమైనటువంటి ధనం విడిచి నైతికమైనటువంటి ధనం సంపాదించుకునేదానికి ప్రయత్నం చేయాలి. ఈ భౌతిక ధనం ఆకాశంలోని వేగము లాంటిది, ఇది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అయితే నైతిక ధనం ఒకసారి వస్తే మనల్ని విడిచిపెట్టి పోదు. మనీ కమ్స్ అండ్ గోస్ బట్ మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్. డబ్బు వస్తుంది పోతుంది, అయితే ఈ నైతిక ధనం అనేది వస్తే పెరుగుతూ ఉంటుంది అని మహాత్ముల వచనం ఇది. అయితే నేటి మానవుడు సుఖం ఈ బాహ్య ప్రపంచంలో ఉంది అని భావిస్తున్నాడు. సాయంకాలం వరకు ఆఫీసుల్లో పనిచేసి సుఖాన్ని అనుభవిద్దామని రిక్రియేషన్ క్లబ్లకు పోతాడు, అక్కడేమో సుఖం దొరుకుతుందని. పగలంతా కష్టపడి క్లబ్లకు పోయి అక్కడ పేకాట ఆడతాడు, అక్కడేమో సుఖం ఉంటుంది అని. బ్రాంది తాగుతాడు, అక్కడేమో దాంట్లో సుఖం ఉంది అని. నాలుగుకు కావలసినటువంటి వస్తువులను తిని త్రాగి ఆనందిస్తాడు, ఆనందం ఉంది అని అనుకుంటాడు. వ్యభిచరించేదానికి ప్రయత్నం చేస్తాడు, అక్కడేమో సుఖం ఉందని. నిజంగా వీటిలో సుఖం ఏమాత్రమూ లేదు, సుఖం ఉందని భ్రమిస్తున్నాం మనం. అయితే నిత్యమైనటువంటి సుఖం ఎక్కడ ఉంది? అది నీలోనే ఉంది. ఎప్పుడైతే నీవు నేను అన్నటువంటి తత్వాన్ని నీవు తెలుసుకుంటావో అప్పుడు నీకు స్థిరమైన శాశ్వతమైనటువంటి సుఖం దొరుకుతుంది. ఆ నేను అనే దాన్ని సంపాదించుకునేదానికి ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఈనాడు మానవుడు, నాయన ఏం సంపాదించావు నీవు అని అంటే, 10 ఎకరములు భూమి సంపాదించినాను, 10 లక్షలు బ్యాంకులో పెట్టాను, అందమైన భార్యను సంపాదించినాను, మేడలు మిద్దలు సంపాదించినాను, ఇది సంపాదించినాను అని అంటాడు. నిజమైనటువంటి వస్తువును సంపాదిస్తున్నావా? నేను అనే తత్వాన్ని చూస్తున్నావా? లేదు లేదు లేదు, అది కావట్లేదు. నీది కాని దానిని, నీ వెంట రాని దానిని నువ్వు సంపాదిస్తున్నాను సంపాదిస్తున్నాను అని అంటావు. ఇది నీ వెంట రాదు, నీది కాదు. మరి నీ వెంట వచ్చేది నీదయ్యేది ఏమి? ధర్మము. నీ వెంట వస్తుంది నీదై. అనిత్యాని శరీరాణి విభవో నైవ శాశ్వత నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మ సంగ్రహ అన్నారు మహాత్ములు. అనిత్యాని శరీరాణి, ఈ శరీరము అనిత్యమైనటువంటిది. విభవో నైవ శాశ్వత, ఈ వైభవములు శాశ్వతమైనటువంటిది కాదు. నిత్యం సన్నిహితో మృత్యువు, ఈ మృత్యువు ఎప్పుడు నీ చెంతనే ఉంది. ఇందువల్ల ఏం చేయాలి? కర్తవ్యో ధర్మ సంగ్రహ, ధర్మాన్ని అనుసరించు, ధార్మికునిగా జీవించేదానికి ప్రయత్నం చేయని అంటారు. మరి నీది కాని దానికోసం ఎందుకు పాటు పడతావు? ఇదే ఒకసారి ఒక మహారాజు వేటకు పోయింటే అక్కడ దప్పికొన్నాడు, నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు. ఒకడు పొట్ట వేసుకున్నాడు, అక్కడ పోయి నీళ్ళు ఇవ్వయ్యా నీళ్ళు ఇవ్వయ్యా అని ఆనందంగా వాడు నీళ్ళు ఇచ్చినాడు. చాలా సంతోషమైంది, దప్పిక తీర్చుకున్నాడు, చాలా కష్టస్థితిలో నన్ను ఆదుకున్నాడు అని చెప్పి రేపు నా దర్బారుకు రా అని పిలుస్తాడు. వాడు వెళ్ళితే రాజు అడుగుతాడు, నీకేం కావాలని అంటాడు. స్వామి నాకు భూమి కావాలా అని అంటాడు. అప్పుడు రాజు అంటాడు, ఎంత కావాలో భూమి అని అంటాడు. మీరు ఎంత ఇస్తే సంతోషమే, ఎంత ఇచ్చినా తీసుకుంటాను అంటాడు. అందుకు రాజు అంటాడు, నువ్వు చాలా సహాయం చేసావు నాకు, అప్పుడు నీవు నీళ్ళ దప్పికను తీర్చుకోక ఉండి ఉంటే నేను చనిపోయి ఉండేవాడిని, అందువల్ల నీ రుణం పెట్టుకునేదానికి ఇష్టపడినాను. నీవు ఎంత దూరం వరకు నీవు నడిచి వెళతావో, పరిగెత్తుకుంటూ వెళతావో ఆ ప్రాంతం అంతా నీకే ఇచ్చేస్తాను అంటాడు. చాలా ఆనందమైపోతుంది వాళ్ళు. ఇటువంటి ఛాన్స్ ఎప్పుడు లభిస్తుంది? సరే, సమయం ఏర్పాటు చేస్తారు ఉదయం 7 గంటల నుంచి. అయితే రాజు చెప్తాడు, నాయన నీవెంత దూరం అన్నా పో, 4 గంటలకంతా వాపసు రావాలని అంటాడు. అట్లాగే సో వచ్చేస్తానని చెప్పి అక్కడి నుంచి పారతాడు. ఒక పల్లె వస్తుంది, ఇదంతా వెనక్కి తిరిగి చూస్తాడు, ఇదంతా నాదే అనుకుంటాడు. ముందు ఇంకో పల్లెకి పోతాడు, ఇదంతా నాదే, ఇదంతా నాది 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 అనుకుంటూ పరిగెత్తున్నాడు. ఎంతవరకు పరిగెత్తున్నాడు? హద్దే లేదు. సంపాదిస్తున్నాను పరిగెత్తున్నాడు. తర్వాత పొద్దు గుక్కుతుంది, మనకి ఆలోచన వచ్చింది, 4 గంటల లోపల అన్నాడు, తర్వాత పోతే రాజు ఇవ్వడు కాబట్టి వెనుదిరిగి పోవాలని చెప్పి వెనుదిరిగి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. సాధ్యం కాలేదు, సమయం దగ్గరకు వచ్చేస్తుంది. జోరుగా పరిగెత్తున్నాడు. రాజు సైనికులు అంతా గావరాగా వచ్చి చూస్తారు, లేకుండా వన్యాన్ని లేకపోతే వాడు చనిపోయినాడు. పాపం ఆశ, ఇది నాది ఇది నాది ఇది నాది ఇది నాది. అప్పుడు రాజు అన్నాడు, చనిపోయినాడు కదా అని సైనికులు. రాజాజు చనిపోయినాడు మరి ఎట్లా అంటే, నేను వానికి మాటిచ్చినాను, నేను వానికి భూమి ఇస్తానని మాటిచ్చినాను. ఏం రాజా చనిపోయినాడు కదా, చనిపోయినా భూమి ఇస్తాను నేను. ఎంత ఇస్తాను తెలుసునా అని అన్నాడు. 6 గజముల భూమి ఇస్తాను వానికి అన్నాడు. ఆ భూమి వానికి స్థిరమైనటువంటిది. అత్యాశ చేత ఎక్కడెక్కడికో పోయి నాది 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 నాది. చూడండి, ఇది నీ వెంట రాని దానిని, నీది కాని దానిని, దానికోసం మనం మరలు చేస్తున్నాం, సంపాదిద్దాలని సంపాదించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. అది తప్పు. ఎందుకు? ఆత్మ దరీప్యమానంగా వెలుగుతున్నటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకునేదానికి ప్రయత్నం చేయాలి. ఖుదీకోకర్ బులంద ఇతనా కే హర్ తగ దీర్సే పహిలే, ఖుదీకోకర్ బులంద ఇతనా కే హర్ తగదీర్సే పహిలే, ఖుదా బందే సే ఖుద్ పూచే బతా తీరి రజా క్యా హై. ఈ ఆత్మతత్వాన్ని పెంచుకుంటూ పోతే పరమాత్ముడే అడుగుతాడంట, నాయన నీకేం కావాలని చెప్పి. ఆ రీతిగా దీన్ని పెంచుకునేదానికి ప్రయత్నం చేయమని చెప్పి మహాత్ముల వచనం ఇది. డబ్బుతో శాశ్వతమైన సుఖం రాదు. ఒకనాడు జీసస్ క్రైస్త్ దగ్గరకు ఒక ధనికుడు వస్తాడు. స్వామి, నేను మోక్షం సంపాదించేదానికి ఏం చేయమంటారు నన్ను అని అంటే, జీసస్ క్రైస్త్ అంటాడు, నాయన పరులను హింసించవద్దు, నీ పొరుగు వారిని నీవలే ప్రేమించు, పర స్త్రీలతో వ్యభిచరించవద్దు, ఉన్నదానితో తృప్తిపడు మొదలగు విషయాలని చెప్తాడు. దీన్ని ఆచరించు నాయన అని అంటాడు. అప్పుడు ఆ ధనికుడు అంటాడు, స్వామి ఇవన్నీ నేను ఆచరిస్తూనే ఉన్నాను, మరి ఇంకేం చేయమంటారు? అందుకు జీసస్ క్రైస్త్ అంటారు, అలాగైతే నీ వద్దనున్నటువంటి ధనాన్నంతా అమ్మివేసి, నీ ఆస్తిని అమ్మివేసి ఆ ధనాన్ని బీదలకు పంచి నా వెంటరా అని అంటాడు. ఈ ఎట్లా మాట చెప్తారు స్వామి అని చెప్పి చాలా బాధగా నిరాశతో లేచి వెళ్ళిపోతారు. అప్పుడు జీసస్ క్రైస్త్ అంటాడు, చూడండి ధనము యొక్క భ్రాంతి ఎంత ఉంది వీడుకు, నా ధనం నాస్తి నాస్తి నాది నాది అంటాడు. కాబట్టి ఈ ధన వ్యామోహం కలిగినటువంటి వాళ్లకు స్వర్గంలో ప్రవేశం లేదంటాడు. సూది బెజ్జంలో ఒంటనైనా దూర్చవచ్చు, కానీ ధన వ్యామోహం కలిగినటువంటి మనిషికి స్వర్గంలో చేర్చేదానికి సాధ్యం కాదు అని అంటారు. కాబట్టి ధనముంది అని మనము విర్రవీగరాదు, ఇది తలుచుకోవాలి. పరమాత్ముడు ఆ దేవుడు నన్ను ఒక ప్రతినిధిగా పెట్టాడు, ఆ ధనాన్ని బాగా చూసుకోమని చెప్పి సద్వినియోగం చేయమని చెప్పి పెట్టాడు. కాబట్టి సద్వినియోగం చేసే వరకే నా డ్యూటీ. ధనము నాది కాదు, ఇది పరమాత్ముడిది. 1 రూపాయి నోటు దగ్గర పెట్టుకుని నాది అని అంటారు, ఎంత హాస్యాస్పదంగా ఉంది. ఆ నోటు అనుకుంటుందట, ఎంత పిచ్చివాడు వీడు అని. ఎందుకంటే ఇంతకు క్రితమే ఎన్ని జోబులు తిరిగి వచ్చినా నేను, ఈ జోబులో స్థిరంగా ఉంటానా? ఈ రోజు ఉండొచ్చు, రేపు ఉండొచ్చు, మళ్ళీ ప్రయాణం అది ముందు ప్రయాణమే. ఈ నాది 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 అనుకుంటున్నాడు. నీ ధనమా? నీది ధనము కాదు. అందుకే మహాత్ములు ధనము సంపాదన చేయవలెన్ పర జనులకు కనపడకుండవలెన్, ధనమున్నవాడని హరిహరాదులు అనుదినం పొగడుచు ఉండవలెన్. అటువంటి ధనాన్ని సంపాదించాడు, ఇటువంటి ధనాన్ని కాదు. నిత్యమైన శాంతి ఆత్మలో లభిస్తుంది అని అంటారు. చంచలంబగు జగతి లోపుల శాశ్వతం ఒకటేదిరా, చంచలంబగు జగతి లోపుల శాశ్వతం ఒకటేదిరా, కన్ను మూసి తెరచు లోపుల కలిమిలేములు మారురా, చంచలంబగు జగతి లోపుల శాశ్వతంబొకటేదిరా, కన్ను మూసి తెరచు లోపుల కలిమిలేములు మారురా. మాయ సంసారంబురాగిది మనసు నిలకడలేదురా, మాయ సంసారంబుర ఇది మనసు నిలకడలేదురా. నాది నీది అనుచునరుడా వాదులాడబోకురా. బంకమట్టి ఇల్లురా ఇది భగ్గు భోగియౌనురా, బంకమట్టి ఇల్లురా ఇది భగ్గు భోగియౌనురా. ఆలు పిల్లలు ఆస్తి పాస్తులు అంతయు ఏమౌనురా. చంచలంబగు జగతి లోపుల శాశ్వతంబొకటేదిరా, కన్ను మూసి తెరచు లోపుల కలిమిలేములు మారురా. రాజు రైతు వనెడు భేదము బ్రతికి ఉండే వరకురా, మట్టి మట్టి కలిసినాక ఎట్టి భేదము లేదురా. తత్వమర్మము తెలియలేకనే తప్పుదారిని పోకురా, ఆత్మ ఎప్పుడు చావులేకని అంతటా వెలుగొందురా. చంచలంబగు జగతి లోపుల శాశ్వతంబొకటేదిరా, కన్ను మూసి తెరచు లోపుల కలిమిలేములు మారురా. ఈ ఆత్మతత్వం స్థిరమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది. తాను సుబన్కే జిస్కి హిఫాజత్ హవా కరే, వో షమ్మా క్యా బుజే జిసే రోషన్ ఖుదా కరే, దానికి చావు లేదు అని మహాత్ములు. చూడండి, సినిమాల్లో చూస్తాము స్క్రీన్ ఉంటుంది తెర, ఆ తెర మీద చిత్ర విచిత్రములు సంభవిస్తాయి, అయితే తెరకు ఏమీ కాదు. సముద్రములు ఉప్పొంగుతాయి, ధన నష్టం జరుగుతుంటుంది, ప్రాణనష్టం జరుగుతుంటుంది, రక్తపాతం జరుగుతూ ఉంటుంది, భూకంపాలు జరుగుతుంటాయి, ఎన్నో అరుపులు ఎన్నో శబ్దాలు ఏమేమో జరుగుతుంటుంది ఆ సినిమాలో ఆ తెర మీద, అయితే ఆ తెరకు ఏమీ కాదు. అదే రీతిగా మనకు కూడా ఈ లౌకిక జీవితంలో బాధలు కష్టాలు నష్టాలు ఏమేమో సంభవిస్తున్నాయి, అయితే అన్నిటికీ అతీతంగా ఉంది ఆ ఆత్మ, దానికి ఏమీ అంటారు. ఆ స్క్రీన్ ఏ రీతిగా ఉందో ఈ ఆత్మ కూడా అదే రీతిగా ఉంది, దానిపైన అంత బొమ్మలాట జరుగుతూ ఉంది, అయినా దానికి ఏమీ అంటారు. అటువంటి స్థానాన్ని తెలుసుకునే దానికి మనమంతా ప్రయత్నం చేయాలి. మరి ఈ ఆత్మతత్వాన్ని ఎవరు తెలుపుతారు, ఇది ప్రశ్న. ఇది దీన్ని తెలిపేదానికి అధికారము, అర్హత, యోగ్యత, శక్తి సామర్థ్యాలు ఎవరికి ఉన్నాయి? ఒక్క సద్గురునికి తప్ప ఎవరికీ లేదు ఆ సామర్థ్యం. విశాల విశ్వములో పరమాత్ముని తర్వాత పరమాత్ముని అంతటి స్థానం ఎవరికి ఉంది అంటే సద్గురువుకు మాత్రమే ఉంది. చూడండి, ఒక తెల్ల కాగితం మీద విషయాలన్నీ రాస్తారనుకోండి, రాసిన విషయాలు ఒక మంచి కవర్లో వేస్తారనుకోండి, వేసి దాన్ని పోస్ట్లో వేస్తారు, వేసినంత మాత్రాన చలామణి అవుతుందే? అది చలామణి కాదు. అది ఎందుకు? ఆ కవర్కు అంటించవలసినటువంటి స్టాంప్ అంటించలేకపోవడం వల్ల చలామణి కాదు. స్టాంప్ అంటించాలి దానికి. స్టాంప్ అంటించిన తర్వాత ఏం జరుగుతుంది? దాన్ని పోస్ట్ ఆఫీసులో చూసి దానిపైన ముద్ర, ఆమోద ముద్ర వేస్తారు, ఇది ప్రయాణం చేయవచ్చు అని, సమ్మతించినాము ఒప్పుకున్నాము అని చెప్పి. అదే రీతిగా ప్రపంచంలో ఎన్నో పూజలు చేస్తున్నాము, ఎన్నో వ్రతాలు చేస్తున్నాము, నమాజులు చేస్తున్నాము, ధ్యానం చేస్తున్నాము, ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే తెల్ల కాగితం మీద రాసినటువంటి విషయాలు మన రీతిగా ఉన్నాయి. దీన్ని కవర్లో పెట్టుకున్నాం ఇంత మాత్రమే. దీనికి స్టాంప్ అంటించాలి అంటే గురువు యొక్క అనుగ్రహము అన్నటువంటి స్టాంప్ దానిపైన వేస్తే తప్ప దానికి విలువ రాదు. ఆ స్టాంప్ అంటించిన తక్షణము పోస్ట్ ఆఫీసులో ఆ అధికారులు చూస్తారు, స్టాంప్ అంటించినారు కాబట్టి దీనికి యోగ్యత ఉంది, ప్రయాణం చేసేదానికి దీనికి యోగ్యత ఉందని చెప్పిన తర్వాత అప్పుడు దానికి ముద్ర వేస్తారు, ఆ పోస్టర్ స్టాంప్ మీద అవి సీల్ వేస్తారు. ఇదే రీతిగా ఈ జపము, తపము, ధ్యానము ఇత్యాదివన్నీ చేస్తున్నాము కదా, గురువు యొక్క అనుగ్రహం లేకుంటే ఏమి ప్రయోజనం లేదు. గురువు అనుగ్రహం ఎప్పుడు అయితే అప్పుడు ఆమోద ముద్ర లభిస్తుంది పరమాత్మ నుంచి. ఒప్పుకున్నాను అంటాడు, జ్ఞాని సర్వత్రా పూజ్యేత్, ఎక్కడికి పోయినా చలామణి అవుతాడు, ప్రతి ఒక్క చోటలో మన్ననలు పొందుతాడు. అందువల్ల గురువు యొక్క స్థానం విశిష్టమైనటువంటి స్థానం, ఇది మహత్తరమైనటువంటి స్థానం ఇది.